ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికి నమస్కారం. వచ్చేసాం మీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులం. ఈ వారం చేను కబుర్లలో ఖరీఫ్ కాలంలో వివిధ పంటలలో వాడాల్సిన పైపాటు ఎరువుల యాజమాన్యం గురించి మన విద్యార్థులు ఒక నాటిక రూపంలో మీ అందరికీ వివరిస్తారు. ప్రతి పంటకు దాదాపుగా 17 పోషకాలు అవసరం. మరీ ముఖ్యంగా నత్రజని, భాస్వరం, ఇంకా పొటాష్ పోషకాలు ఎక్కువ మోతాదులో, అలాగే కాల్షియం, సల్ఫర్ మధ్యస్థంగాను, ఇంకా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, మెగ్నీషియం, ఇనుము, మాంగనీజు తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. పంట సాగులో ఎక్కువ ఖర్చు ఎరువులకు అవుతుంది, కాబట్టి సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు. ప్రస్తుత సంభాషణ రెల్లంగి గ్రామంలోని రాజు, రమా అనే రైతుల మధ్య జరుగుతోంది. అదేంటో మనం కూడా విందాం.
నమస్తే రామక్క, ఎట్లున్నావు? అస్సలు కనిపిస్తలేవు.
ఏం చెప్పను రాజు, ఏ పంట వేసినా దిగుబడి సరిగ్గా వస్తలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు.
గట్లనా, ఈ రోజు మన ఊళ్ళో రైతు సదస్సు ఉంది, పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు, పద వాళ్ళని అడుగుదాం, ఏమైనా సలహాలు ఇస్తారేమో.
అవునా, సరే పద మరి పోదాం.
అందరికీ నమస్కారం. ఈ రైతు సభకు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వచ్చిన శాస్త్రవేత్తలకు, రైతులకు స్వాగతం. నా పేరు లోహిత. మన అందరికీ తెలుసు పంటలలో ఎరువుల యాజమాన్యం ఎంతో ముఖ్యమైన అంశం. దాని గురించి మనకు వివరించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు అయిన శాంతి గారు, రాఘవ గారు విచ్చేశారు. ఇప్పుడు రాఘవ గారు ఎరువుల యాజమాన్యం గురించి కొంత వివరిస్తారు. తర్వాత రైతులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
అందరికీ నమస్కారం. ముందుగా ఎరువులు ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్తాను. వివిధ పోషకాల లభ్యత ఇంకా పనితీరును బట్టి వాటిని వేసుకునే సమయం, పద్ధతి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు నత్రజని పోషకం భూమిలో ఎక్కువ కాలం నిల్వ ఉండదు, వివిధ రకాలుగా భూమి ఈ పోషకాన్ని కోల్పోతుంది. ఇంకా ఈ పోషకం పంటల దిగుబడిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ రోజులు అవసరం అవుతుంది కాబట్టి నత్రజనిని ఒకసారి కాకుండా 2-3 భాగాలుగా విభజించి దుక్కిలో కొంత భాగాన్ని మరియు పైపాటుగా కూడా పంట కాలాన్ని బట్టి 2 దఫాలుగా వేసుకోవాలి.
విన్నారు కదా నత్రజని గురించి, ఇప్పుడు భాస్వరం గురించి శాంతి గారు మనకు వివరిస్తారు.
అందరికీ నమస్కారం. భాస్వరం పోషకం భూమిలో మట్టి రేణువులను పట్టుకుని ఉంటుంది, కాబట్టి నష్టం తక్కువ. అంతేకాకుండా పైరు తొలి దశలోనే ఎక్కువగా అవసరం ఉంటుంది. ఈ దశలో మొక్కలు తీసుకున్న భాస్వరమే పంట దిగుబడిని నిర్ధారిస్తుంది. ఈ పోషకం పైరు వేర్లు ఇంకా మొక్కలకు మేలు చేసే సూక్ష్మ జీవుల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి భాస్వరం ఎరువులను దుక్కిలో వేసుకుంటే మేలు. పైపాటుగా వేస్తే ఎరువు వృధాతో పాటు భూమిలో దీని నిల్వ పెరిగి ఇతర పోషకాలను మొక్కకి అందకుండా ఆపుతుంది. మన రాష్ట్రంలో భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధన ఫలితాలు తెలుపుతున్నాయి. కాబట్టి సిఫారసు చేసిన భాస్వరం ఎరువులో కొంత మేరకు తగ్గించి పంటలకి వేసుకోవచ్చు. చాలా మంది రైతులు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను వేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల లాభం లేకపోవడమే కాకుండా పంటలలో జింకు, ఇనుము వంటి సూక్ష్మధాతు లోపాలని చూస్తున్నాము.
ఇప్పుడు పొటాషియం గురించి రాఘవ గారు వివరిస్తారు.
పొటాషియం అనే పోషకం కూడా భూమిలో నిలకడగా ఉంటుంది. ఈ ఎరువును బరువు నేలల్లో అయితే ఆఖరి దుక్కిలో, అదే తేలిక నేలల్లో అయితే సగం విత్తే సమయంలో, ఇంకా మిగతా సగాన్ని పైపాటుగా పూత దశలో వేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. గత దశాబ్ద కాలంగా సూక్ష్మ పోషక లోపాలైనటువంటి జింకు, ఇనుము, బోరాన్ లాంటి లోపాలు వస్తున్నాయి. వీటి లోప లక్షణాలు గమనించినప్పుడు పంటల మీద పిచికారీ చేసి సవరించుకోవాలి.
ధన్యవాదాలు రాఘవ గారు, శాంతి గారు. ఇప్పుడు ఖరీఫ్ లో సాగు చేసే ముఖ్యమైన పంటలలో పైపాటు ఎరువుల సిఫార్సులు, వేయాల్సిన సమయం ఇంకా పద్ధతులను శాంతి గారు మనకి వివరిస్తారు.
ముందుగా రాష్ట్రంలో నీటి పారుదల కింద అధిక విస్తీర్ణంలో పండించే పంట వరి. వర్షాకాలంలో ఈ పంటకు ఎకరాకు 40-48 కిలోల నత్రజని, 20-24 కిలోల భాస్వరం ఇంకా 16 కిలోల పొటాష్ ని ఇచ్చే ఎరువులను వేయాలి.
నమస్కారం శాంతి మేడం, నా పేరు రమ. మావి స్వల్పకాలిక రకాలు, వీటికి కూడా మీరు చెప్పిన మోతాదే వేయొచ్చా, లేకపోతే ఏమైనా మార్పులున్నాయా?
రమగారు, స్వల్పకాలిక రకాలైన నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటే ముందు దమ్ములో, బాగా దుబ్బు చేసే దశలో, ఇంకా చిరుపొట్ట దశలో బురద పదునులో మాత్రమే సమానంగా జల్లి 36-48 గంటల తరువాత పలచుగా నీరు పెట్టాలి. మధ్య దీర్ఘకాలిక రకాలకు 4 దఫాలుగా 15-20 రోజులకొకసారి నత్రజనిని వేయాలి. నత్రజనిని చివరి దఫ చిరుపొట్ట దశలో వేయాలి, తరువాత వేయకూడదు.
నమస్కారం శాంతి మేడం, నా పేరు రాజు. నాదో సందేహం, ఈ నత్రజనిని త్వరగా భూమిలోంచి ఇంకిపోతుంది కదా, అలాంటప్పుడు ఏమైనా మెలకువలు పాటిస్తే నిల్వ కొంతకాలం పెంచే అవకాశం ఏమైనా ఉందా?
మంచి ప్రశ్న అడిగావు రాజు. ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న వేప పూత ఉన్న యూరియాని మాత్రమే వాడాలి. దీని వల్ల నత్రజని ఎరువు మొక్కలకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది. ఇంకా మొత్తం భాస్వరాన్ని దమ్ములోనే వేయాలి, తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేయకూడదు. ఇంకా పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలిక నేలల్లో ఆఖరి దమ్ములో సగం, చిరుపొట్ట దశలో మిగతా సగాన్ని వేసుకోవాలి.
మరి ఈ పంటలో సూక్ష్మ పోషక లోపాలని ఎలా గుర్తించాలి మేడం?
వరి పంటలో జింక్ లోపించినప్పుడు పైనుండి 3-4 ఆకుల మధ్య ఈనె పాలిపోతుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివర్లో మధ్య ఈనకు ఇరుప్రక్కల తుప్పు లేదా ఇటుకు రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నగా పెలుసుగా మారుతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని సవరణకు ఒకే వరి పంట పండించే నేలల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేదా ప్రతి రబీలో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటు వేయాలి, లేదా 10 కిలోల జింకు సల్ఫేటును 200-250 కిలోల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ లో కలిపి 20-30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మగ్గనిచ్చి తర్వాత చివరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేటు చొప్పున కలిపి వారం రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. చౌడు నేలల్లో తప్పనిసరిగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, జింకు సల్ఫేటు ద్రావణంలో పురుగుల మందు లేదా తెగుళ్ల మందులను కలపకూడదు.
మేడం, వరిలో జింకు కాకుండా ఇంకేమైనా లోపాలు వస్తాయా?
వరిలో ఇనుపు ధాతువు లోపం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతువు లోపిస్తే లేదా చిగురుటాకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవంగా మారి పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. వర్షాధార నారు మల్లల్లో, మెట్ట వరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని సవరణకు లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది ఇంకా 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసుకోవాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ఇంకా తక్కువ గాఢత కలిగిన ద్రవణాన్ని 5-10 గ్రాముల అన్నభేదీని వాడాలి.
విన్నారుగా, వరి పండించేటప్పుడు పాటించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి. ఇప్పుడు మొక్కజొన్న ఇంకా జొన్న పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి రాఘవ గారు మనకి వివరిస్తారు.
మొక్కజొన్నలో వివిధ రకాలకు ఎరువుల మోతాదు వేరుగా ఉంటుంది. సంకర రకాలైతే, అంటే హైబ్రిడ్, ఎకరాకు 72-80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం ఇంకా 20 కిలోల పొటాష్ ను వేయాలి. తీపి మొక్కజొన్న అయితే 60-72 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ను వేయాలి. పేలాల మొక్కజొన్న అయితే 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ను. బేబీ కార్న్ అయితే 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ ను వేయాలి.
ఈ నత్రజనిని ఎన్ని దఫాలుగా వేయాలి సార్?
నత్రజనిని 3 దఫాలుగా విభజించి మొదటి వంతు దుక్కిలో, రెండవ వంతు మోకాలు ఎత్తు దశలో, ఇంకా మిగతా 3వ భాగం పూత దశలో వేయాలి. అయితే మొత్తం భాస్వరం ను మాత్రం దుక్కిలోనే వేయాలి.
మరి పొటాష్ ని ఎన్ని దఫాలుగా వేయాలి సార్?
పొటాష్ ను సగం దుక్కిలో, మిగతా సగం పూత దశలో యూరియాతో కలిపి వేయాలి.
ఈ పంటకి సూక్ష్మధాతువులు లోపాలు కూడా వస్తాయా సార్?
వస్తాయి. ప్రతి 2-3 పంటలకు ఒకసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. ఒకవేళ పైరుపై జింక్ లోపం కనిపిస్తే, అంటే ఆకులు ఈ నెల మధ్య భాగం పసుపచ్చగా మారితే, లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ను పైరుపై 2-3 సార్లు పిచికారీ చేయాలి.
మరి జొన్న పంటలో ఏమేమి ఎరువులు వేయాలి సార్?
ఇక జొన్న విషయానికి వస్తే, వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఈ పంటకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, ఇంకా 8 కిలోల పొటాష్ ను ఇచ్చే ఎరువులను వేయాలి.
ఈ ఎరువులను ఎన్ని దఫాల్లో వేసుకోవాలి సార్?
నత్రజనిని సగభాగం విత్తే ముందు, మిగతా సగం పంట 30-35 రోజుల దశలో వేయాలి.
విన్నారుగా, మొక్కజొన్న ఇంకా జొన్న పంటలలో ఎరువుల గురించి. ఇప్పుడు కందిలో ఎరువుల యాజమాన్యం గురించి శాంతి గారు మనకి వివరిస్తారు.
కందికి ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అంటే 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వాడాలి.
ఈ ఎరువులని ఎంతెంత ఎప్పుడెప్పుడు వేసుకోవాలి మేడం?
కంది పంటకు తొలి రోజుల్లో ఎక్కువ పోషకాలు అవసరం, కాబట్టి పూర్తి నత్రజని ఇంకా భాస్వరం ఎరువులని తప్పనిసరిగా విత్తనంతో పాటే లేదా ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
ఒకసారి వేస్తే సరిపోతుందా మేడం? మళ్ళీ వేయాల్సిన అవసరం లేదా?
ఒకవేళ పూత దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడితే లీటరు నీటికి 20 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల మల్టీకే కలుపుకొని పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
మరి సూక్ష్మధాతువు లోపాల సంగతి ఏంటి మేడం?
కంది సాగు చేసే నేలల్లో ఉదజని సూచిక 8 కంటే ఎక్కువ ఉంటే జింకు లోపం వచ్చే అవకాశం ఉంది. జింకు లోపం వచ్చినప్పుడు ఆకుల ఈనెల మధ్య పసుపు వర్ణం మచ్చలు వచ్చి ఎర్రబడి రాలిపోతాయి, ఎదుగుదల లోపిస్తుంది, కనువుల మధ్య దూరం తగ్గిపోతుంది. పంటపై లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
మరి ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి మేడం?
సూచిక 8.5 కంటే ఎక్కువ ఉంటే సున్నపు నిల్వలు ఎక్కువ ఉండి ఇనుము లోపం కనిపిస్తుంది, లేత ఆకులలో ఈనెల మధ్య హరిత వర్ణం కోల్పోతుంది, పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. ఇనుము లోపం నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పంటపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
ధన్యవాదాలు శాంతి గారు. ఇప్పుడు రాఘవ గారు మనకి వేరుశనగ ఇంకా పత్తి పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి వివరిస్తారు.
వేరుశనగలో ఎకరాకి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను, ఇంకా 18 కిలోల యూరియాను విత్తే సమయంలో వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10-15 కిలోల యూరియాను వేసుకోవాలి. ఎకరాకి 200 కిలోల జిప్సం ను పూత దశ పూర్తయి ఊడలు దిగే సమయంలో మొదల దగ్గర వేసి మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల తర్వాత ఎటువంటి అంతర సేద్యం చేయకూడదు.
మరి పత్తికి ఎంతెంత ఎరువులు వేసుకోవాలి సార్?
సాధారణ లేదా సూటి రకాలైతే ఎకరాకి 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం, ఇంకా 18 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. హైబ్రిడ్ రకాలకి ఎకరాకి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. కానీ చాలా మంది రైతులు విత్తనం విత్తే ముందు ఎలాంటి ఎరువులు వేయరు. సిఫార్సు చేసిన భాస్వరం మొత్తాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎకరాకి విత్తే ముందు ఆఖరి దిక్కులో వేసి కలియదున్నాలి, లేదా విత్తిన 15 రోజుల లోపు కూడా వేసుకోవచ్చు.
మరి నత్రజని ఇంకా పొటాష్ ను ఎన్ని దఫాలుగా వేయాలి సార్?
సాధారణ రకాలైతే నత్రజని ఇంకా పొటాష్ లని సిఫార్సు చేసిన మోతాదుని 3 దఫాలుగా చేసి విత్తిన 30, 60 ఇంకా 90 రోజులకి మొక్క మొదళ్లలో 7-10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేయాలి.
హైబ్రిడ్ రకాలకి కూడా అంతే వేయాలా సార్?
బీటీ హైబ్రిడ్లకు సిఫార్సు చేసిన నత్రజని ఇంకా పొటాష్ లని 4 సమభాగాలుగా చేసి విత్తిన 20, 40, 60, 80 రోజులకు మొక్క మొదళ్లలో 7-10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసివేయాలి. కాంప్లెక్స్ ఎరువులను వాడినప్పుడు ఎకరాకు 50 కిలోల డిఏపిని విత్తినప్పుడు వేసి పైపాటుగా యూరియా, పొటాష్ లను అందించాలి. ముఖ్యంగా పైపాటుగా డిఏపి లేదా 20-20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులని వాడకూడదు. దానివల్ల ఖర్చు పెరగటమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు పెరిగి చౌడు భూములుగా మారుతాయి.
రాఘవ గారు, పత్తిలో సూక్ష్మధాతువు లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, దానికి ఏం చేయాలి?
ఒకే భూమిలో పంట మార్పిడి లేకుండా ప్రత్తిని అనేక సంవత్సరాలుగా పండించటం వల్ల పైరుపై జింక్, మెగ్నీషియం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంది.
జింక్ లోపాన్ని ఎలా గుర్తించాలి?
జింక్ లోపించినప్పుడు ఆకుల ఈనెల మధ్య భాగం పసుపచ్చగా మారి ఆకులు చిన్నగా ఉండి ముడతలు పడి కణువుల మధ్య దూరం తగ్గుతుంది, మొక్క గిడసబారుతుంది.
ఈ లోపాన్ని ఎలా నివారించాలి సార్?
ఈ లోపాన్ని సవరించడానికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ను 1 లీటర్ నీటికి కలిపి 2 లేదా 3 సార్లు ప్రతి 5 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ ను భూమిలో వేయాలి.
మరి మెగ్నీషియం లోపించిందని ఎలా తెలుస్తుంది సార్?
మెగ్నీషియం లోపించినప్పుడు ముదురు ఆకు అంచులు పసుపు రంగుకు మారతాయి. తర్వాత ఆకులు ఎర్రబడి ఎండి రాలిపోతాయి. ఆకుల ఈనెలు మాత్రం రంగు మారకుండా ఆకుపచ్చగానే ఉంటాయి.
మరి దీని నివారణ ఎలా రాఘవ గారు?
ఈ లోపాన్ని సవరించడానికి 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ ను కలిపి పంటపై వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
బోరాన్ లోపం గురించి చెప్తారా సార్?
ప్రతిలో బోరాన్ లోపిస్తే పూలు చిన్నగా మారి పూత, కాయ, పిందె రాలటం, మొక్కలు గిడసబారి కాండంపై పగుళ్లు కనిపిస్తాయి. ఈ లోపాన్ని సవరించడానికి 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల బొరాక్స్ ను కలిపి 1 లేదా 2 సార్లు వారం 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
ధన్యవాదాలు రాఘవ గారు, శాంతి గారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ఈ రైతు సభకి వచ్చి మా రైతుల సందేహాలను తీర్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. విన్నారుగా రైతులారా, ఇప్పుడు పైపాటుగా ఎరువులు వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో నేను చెప్తాను. పైపాటుగా సూటి ఎరువులనే వేయాలి. కాంప్లెక్స్ ఎరువులు వాడితే ఖర్చు పెరుగుతుంది, భాస్వరం వంటి పోషకాలు వృధా అవుతాయి. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు భూమిలో తప్పనిసరిగా తగినంత తేమ ఉండాలి. భూసారాన్ని అనుసరించి ఎరువులను వాడుకోవాలి. నత్రజని ఎరువులలో యూరియా ఖరీదు తక్కువ, ఇంకా నత్రజనిని సులువుగా లభ్యమవుతుంది. కాబట్టి పైపాటుగా యూరియా రూపంలోనే వేయాలి. వేపపూత యూరియాను మాత్రమే వాడాలి. దీనివల్ల నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంట కాలాన్ని, నేలలను బట్టి నత్రజనిని దఫాలుగా వేసుకోవాలి. విదజల్లే పద్ధతిలో కాకుండా మొక్కల పక్కన చాళ్ల పద్ధతిలో గాని లేదా గుంత పద్ధతిలో గాని ఎరువులను వేసి మట్టిలో కప్పాలి. డ్రిప్ ఫర్టిగేషన్ పద్ధతిలో వాడినప్పుడు ఎరువుల వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, ఖర్చు తక్కువ, ఇంకా పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. వర్షాధారంగా పండించే పంటలలో బెట్ట పరిస్థితుల్లో భూమి ద్వారా కాకుండా ఎరువులను పంటపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వాడాలి. నత్రజని ఎరువులు ఎక్కువగా వాడితే పంటకు ఎక్కువగా చీడపీడలు ఆశిస్తాయి. సూక్ష్మధాతువు పోషక లోపాలు గమనించినప్పుడు భూమి ద్వారా కాకుండా పైర్లపై పిచికారీ చేస్తే సత్వర ఫలితం ఉంటుంది. వరి పంటకు పైపాటు ఎరువులను వేసేటప్పుడు నీటిని బయటకు తీసేసి బురద పదునులో వేసి 24 నుండి 48 గంటల తర్వాత మళ్లీ నీటిని పెట్టాలి. చివరిగా దుక్కిలో గాని పైపాటుగా గాని వేసుకున్న రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యము భూమిలో ఉన్న సేంద్రియ పదార్థము లేదా కార్బన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, ఇంకా పచ్చి రొట్ట ఎరువులు విరివిగా వాడుకోవాలి. ఈ విధంగా వివిధ పంటలలో సిఫార్సు చేయబడిన మోతాదులో సరైన సమయంలో సరైన పద్ధతులలో ఎరువులు వాడుకుంటే తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడులు, ఇంకా నికర ఆదాయం పొందటానికి అవకాశం ఉంటుంది. మీ అమూల్య సమయాన్ని వెచ్చించి ఈ రైతు సభకి వచ్చినందుకు రైతులందరికీ మా ధన్యవాదాలు. విన్నారుగా రైతన్నలారా, వివిధ పంటలలో పాటించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి వచ్చే వారం మరో అంశంతో మళ్లీ మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ పంటలలో సిఫారసు చేసిన ఎరువుల మోతాదును పాటించి ఎక్కువ దిగుబడులను పొందండి. ధన్యవాదాలు.
మహిళల ఆరోగ్య పరిరక్షణలో కాల్షియం పాత్ర. మనకు రోజువారీ అవసరాలకి ఎంత కాల్షియం అవసరం? పురుషుల కంటే మహిళలకు ఎక్కువ కాల్షియం అవసరమా? ఆహారంలో తగినంత కాల్షియం లేకపోతే ఎముకలు త్వరగా గుల్లబారిపోతాయా వంటి పలు అనుమానాలు సాధారణ ప్రజల్లో ఇప్పటికే ఎక్కువగానే ఉన్నాయి. వీటికి తోడు టీవీ పత్రికలలో వచ్చే అరకొర సమాచారాన్ని చూసి కంగారు పడే వారి సంఖ్య తక్కువ ఏమీ కాదు. జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారడంతో కాల్షియం లోపంతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య నానాటికి ఎక్కువగా అవుతుంది. అందుకే ఈ అంశంపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. హాయ్ హరిత, బాగున్నావా?
ఏం బాగులే వీణా, ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు.
ఏమైంది హరిత?
మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి.
మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? 30 ఏళ్లకే నీకు ఇన్ని సమస్యలా?
ఆ అవును, ఈ వయసులో కీళ్ళ నొప్పులు సహజమే కదా అని మన ఊరిలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. పట్నంలో డాక్టర్ కి చూపిస్తే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కదా, అందుకే వెళ్ళలేదు.
ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు హరిత. డబ్బు గురించి ఆలోచిస్తే ఆరోగ్యం ఇంకా ఎక్కువ పాడవుతుంది. రా, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం.
ఇప్పుడు వద్దులే వీణా, వీలు చూసుకుని రేపు వెళ్దాం.
నమస్తే డాక్టర్ గారు.
నమస్తే, ఏంటి మీ సమస్య?
మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి డాక్టర్. మతిమరుపు కూడా వస్తుంది.
మీ వయసు ఎంత?
30 ఏళ్ళు.
వాటితో పాటు మీకు దంతాల బలహీనత, నిద్రలేమి, తిమ్మురులు, కండరాల బలహీనత ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా?
ఆ అవును డాక్టర్.
మీరు ఇంతకు ముందు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్లారా?
ఆ వెళ్ళాను, మా ఊరిలో ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి. అతను కొన్ని మందులు ఇచ్చారు. ఇవే ఆ మందులు, ఒకసారి చూడండి.
ఈ మందులను మీరు వాడారా?
ఆ వాడాను, కానీ వాడిన అన్ని రోజులు బాగానే ఉంటుంది. మరలా మందులు వాడడం ఆపేస్తే మామూలుగానే నొప్పులు మొదలవుతున్నాయి.
అయితే మీకు కాల్షియం లోపం ఉంది అనిపిస్తుంది. దీనికి నేను ఒక టెస్ట్ రాస్తున్నాను. ఆ టెస్ట్ చేయించుకుని మళ్ళీ రేపు వచ్చి నన్ను కలవండి.
నమస్తే డాక్టర్ గారు. మీరు చెప్పినట్టే టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ తీసుకొచ్చాను మేడం.
ఒకసారి ఆ రిపోర్ట్ నాకు ఇవ్వండి. నేను అనుకున్నట్టే మీకు కాల్షియం లోపం ఉంది.
అవునా డాక్టర్? మరి ఈ లోపం మందులతో నయం అవుతుందా మేడం?
కేవలం మందులతో మాత్రమే కాకుండా మంచి పోషకాహారం కూడా తీసుకోవాలి. శరీరంలో జీవక్రియలన్నీ సజావుగా ఉండాలంటే పోషకాహారం అవసరం. ఆహారం ద్వారా అందే పలు ప్రధాన పోషకాల్లో కాల్షియం కూడా ఒకటి.
మన శరీరంలో కాల్షియం పాత్ర ఏంటి మేడం?
ఎముకలు, దంతాలు పుష్టిగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో సరిపడా కాల్షియం ఉండాల్సిందే.
అవునా మేడం? మరి కండరాల బలహీనతకి కాల్షియం కి ఏంటి సంబంధం?
శరీరపు కదలికలకు, మూలమైన కండరాల సంకోచ వ్యాకోచాలకు దీని పాత్ర కీలకం. అంతేకాకుండా మహిళల్లో వచ్చే ఋతు సమస్యల పరిష్కారంలో కాల్షియం మెరుగైన రీతిలో సహాయపడుతుంది.
కానీ ఈ సమస్యలు వయసు పైబడిన వారిలో ఎక్కువగా వస్తాయంటారు కదా మేడం, మరి నాకు ఈ వయసులోనే ఎందుకు వచ్చింది?
ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తుంది. కాల్షియం లోపం పెద్దవారిలో అయితే రక్తపోటు పెరిగేందుకు కారణమవుతుంది, చిన్నారుల్లో అయితే ఎదుగుదల లోపానికి కారణమవుతుంది.
మరి ఈ లోపాన్ని అధిగమించాలి అంటే ఏం చేయాలి డాక్టర్?
శరీర అవసరాలకు సరిపడే కాల్షియాన్ని ఆహారం రూపంలో రోజు అందించాలి. లేకుంటే ఆ అవసరాలకు సమానమైన మొత్తం కాలుష్యాన్ని శరీరం ఎముకల నుండి గ్రహిస్తుంది. దీంతో ఎముకలు గుల్లబారటం జరుగుతుంది. అంతేకాకుండా కాల్షియం లోపం ఎముకల మీద ఆధారపడిన జీవక్రియలను దెబ్బతీయడంతో పాటు మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో పలు ఇతర ఇబ్బందులకు కారణమయ్యే ప్రమాదం ఉంది.
కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి కాల్షియాన్ని ఏ విధంగా అందించాలి?
రోజు ఆహార రూపంలో కాల్షియం 1000 నుండి 1300 మిల్లీగ్రాముల కాల్షియాన్ని శరీరానికి అందించాలి. దీనితో పాటు కాల్షియాన్ని శరీరం స్వీకరించేందుకు అవసరమయ్యే విటమిన్ డి మాత్రలు తీసుకోవాలి. రోజు సాయంకాలపు ఎండలో వ్యాయామం చేయడం వల్ల కూడా తగినంత విటమిన్ డి శరీరానికి లభిస్తుంది. అప్పుడే ఎముకలు మరింత బలంగా తయారవుతాయి.
అవునా మేడం? విటమిన్ డి తో పాటు ఏ ఆహారపు పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరంలో కాల్షియం స్థాయి పెరుగుతుంది?
ముఖ్యంగా పాలు. పాలలో అత్యధికంగా కాల్షియం ఉంటుంది. కాబట్టి మహిళలు ప్రతిరోజు వారు కావలసిన కాల్షియం ని గ్రహించాలంటే ఒక రోజుకి కనీసం 1 గ్లాస్ పాలలో ఏదైనా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండిన అంజీరా పండ్లను మహిళలు తినడం వల్ల వారికి కావాల్సినంత కాల్షియం, ఐరన్ ను అందిస్తుంది. బాదంలో విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క బాదం గింజ నుండి 70 నుంచి 80 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాబట్టి రోజుకు 1 గుప్పెడు బాదం పప్పులను తినడం వల్ల మీకు కావలసినంత కాల్షియం అందినట్లే. రొయ్యలలో అధిక శాతంలో కాల్షియం ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా ఉడికించకూడదు. రొయ్యల నుండి కాల్షియం పొందాలంటే అతి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. సాధారణంగా నువ్వులను మనం వంటల్లో తప్ప విడిగా తినలేం, తినం కూడా. అయితే 1 చెంచా నువ్వులు తినడం వల్ల మీరు 1 గ్లాస్ పాలు తాగితే లభించేటంత కాల్షియం ఇందులో లభిస్తుంది. ఆరెంజ్ లో అత్యధికంగా విటమిన్ సి తో పాటు శరీరానికి కావలసినంత కాల్షియం కూడా ఇందులో లభిస్తుంది. సోయా. సాధారణ ఆవు పాలతో పోల్చితే సోయా మిల్క్ తో కాల్షియం అధికంగా లేకున్నా కానీ 300 మిల్లీగ్రాముల కాల్షియాన్ని అందిస్తుంది. బీన్స్. ఇది కాల్షియం ఉన్న ఆహారాల్లో అంతే ప్రత్యేకమైనది కాకపోయినా 1 కప్పు బీన్స్ తినడం వల్ల 100 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందిస్తుంది. ఇవే కాకుండా పండ్లు మరియు ఆకుకూరలు తినడం వల్ల కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.
ఈ ఆహారంతో పాటు మాత్రలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలా డాక్టర్?
తీసుకోవాలి, కానీ ఆహార పదార్థాల ద్వారా కాల్షియాన్ని 80% పొందితే టాబ్లెట్స్ ద్వారా 30% కాల్షియాన్ని మాత్రమే పొందగలుగుతున్నాం.
అన్ని వయసు వాళ్ళు కాల్షియం టాబ్లెట్స్ ని వాడవచ్చా డాక్టర్?
తీసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలకి ఆహార నియమాల ద్వారా కాల్షియం లోపాన్ని తగ్గించవచ్చు. 40 ఏళ్ల వయసు పైబడిన వారు ఈ కాల్షియం టాబ్లెట్స్ ని వాడడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. వయసు పెరిగే కొద్దీ తీసుకునే ఆహార పరిమాణం కూడా తగ్గుతుంది, కాబట్టి సహజంగానే దీని ద్వారా అందే కాల్షియం కూడా తగ్గుతుంది. ఈ లోటును భర్తీ చేయడానికి కాల్షియం టాబ్లెట్స్ ఉపయోగపడతాయి.
ఈ కాల్షియం లోపం వల్ల పెద్దవారిలో ఎలాంటి వ్యాధులు వస్తాయి మేడం?
40 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఆస్టియోపోరోసిస్, రికెట్స్, కండరాల బలహీనత, దంతాల బలహీనత వంటి వ్యాధులు వస్తాయి.
కేవలం చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్లలో మాత్రమే కాల్షియం లోపం కనిపిస్తుందా మేడం? యుక్త వయసు వాళ్లకు ఎలాంటి ప్రభావం ఉండదా?
వాళ్లపై కూడా ఉంటుంది. కాల్షియం లోపంతో 20% యుక్త వయస్సు అమ్మాయిలు బాధపడుతున్నారని పరిశోధనలో తేలింది.
మరి నాకు కాల్షియం లోపం అంటున్నారు కదా, మరి ఈ లోపం పోవాలంటే ఏం చేయాలి మేడం?
ఈ లోపాన్ని తగ్గించాలంటే అదనంగా ఎలాంటి మందులు వాడక్కర్లేదు. ఆహార నియమాలు పాటిస్తూ మరియు కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఈ లోపాన్ని అధిగమించవచ్చు.
సరే డాక్టర్, మీరు చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటాను.
థ్యాంక్ యూ డాక్టర్.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో బేసిన్ లడ్డు తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. బేసిన్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, నెయ్యి 1/2 కప్పు, పంచదార 1.5 కప్పు, బాదం పలుకులు 10, జీడిపప్పు 10, కిస్మిస్లు 2 టీ స్పూన్లు. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టి నెయ్యి వేసి అందులో శనగపిండి వేసి దోరగా వేయించాలి. అందులో బాదం పలుకులు, జీడిపప్పు, కిస్మిస్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరో బాణీలో కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. పాకం వచ్చాక దింపేయాలి. అందులో శనగపిండి వేసి బాగా కలపాలి. చల్లారాక చేత్తో నిమ్మకాయ సైజులో లడ్డూలు చేసుకోవాలి. అంతే, బేసిన్ లడ్డు రెడీ. మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో వినేద్దాం. ముందుగా పోషక విలువలు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల విటమిన్స్ మరియు ఖనిజ లవణాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. శనగపిండి వల్ల శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఆరోగ్య లాభాలు. లడ్డూలో ఉండే శనగపిండి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరానికి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ అందజేస్తాయి. విన్నారు కదా బేసిన్ లడ్డు పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరింకెందుకు ఆలస్యం? చకచకా చేసేసుకుంటారని ఆశిస్తూ వచ్చే వారం మరో పసందైన వంటకంతో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతలు జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం. గత వారం మొదటి ప్రశ్న: డెంగ్యూ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? ఏ సంక్రమణ వ్యాధి, బి అంటువ్యాధి కాదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి అంటువ్యాధి కాదు. రెండవ ప్రశ్న: డెంగ్యూ జ్వరం ఈ దోమ వలన వస్తుంది. ఏ ఎడిస్ దోమ, బి క్యూలెక్స్ దోమ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ ఎడిస్ దోమ. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ప్రభాకర్ హన్మకొండ, జైరామ్ కన్నెబోయిన సూర్యాపేట్, డాక్టర్ స్వరూప దోమల్గూడ, పుర్రా రవీందర్ సిద్దిపేట్, సంగీత గంభీర్ రావుపేట్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు జి సంపత్ వేంపాడు. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: వేరుశనగలో 1 హెక్టారుకు సిఫార్సు చేయబడిన జిప్సం మోతాదు ఎంత? ఏ 500 కేజీలు, బి 750 కేజీలు. మీకోసం ప్రశ్న మరొకసారి: వేరుశనగలో 1 హెక్టారుకు సిఫార్సు చేయబడిన జిప్సం మోతాదు ఎంత? ఏ 500 కేజీలు, బి 750 కేజీలు. మీకోసం రెండవ ప్రశ్న: 200 చదరపు మీటర్ల వరినారు మడిలో నారు పీకడానికి వారం రోజుల ముందు వాడుకోవలసిన కార్బోఫ్యూరాన్ 3G గుళికల శాతం ఎంత? ఏ 1 కేజీ, బి 2 కేజీలు. మీకోసం ప్రశ్న మరొకసారి: 200 చదరపు మీటర్ల వరి నారు మడిలో నారు పీకడానికి వారం రోజుల ముందు వాడుకోవలసిన కార్బోఫ్యూరన్ 3G గుళికల శాతం ఎంత? ఏ 1 కేజీ, బి 2 కేజీలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, మీ ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరొకసారి 9550704672 అను నంబర్కు SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చెంత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.